ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ರಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ ಅನಿ ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగా కార్తీక మాసంలో 13వ దివసంలో అడుగుపెట్టాం. ఈరోజు త్రయోదశి. ఈ కార్తీక మాసంలోనే కదా ఏ మాసంలో అయినా తిథులు కొంచెం ఎచ్చు కొంచెం తక్కువ ఉంటాయి కదా, మిగులు తగులు అంటాం. అలాంటప్పుడు తప్ప సాధారణంగా 13వ రోజు కింద అవుతాయి. త్రయోదశి అంటే త్రయోదశి నాడు 13వ రోజు అవుతుందన్నమాట. అందుకే పురాణం వినేటటువంటి వాళ్ళు ఈ తిథులను కూడా చూసుకోండి. ఈరోజు త్రయోదశి ఉంటే త్రయోదశి కథ వినండి. త్రయోదశితో సంబంధం లేకుండా 13వ రోజు కథ ఎలాగో వినొచ్చు. ఎందుకంటే కార్తీక మాసం మొత్తం 30 రోజులు కనుక 30 రోజులు 30 కథలు వినండి, ఎలాగో వినాలి. కానీ వ్రతాలు చేసేవాళ్ళు మాత్రం ఒకవేళ ద్వాదశి కథ చెబుతున్నప్పుడు ద్వాదశి ఇది 11వ రోజే వచ్చేస్తే ఆ రోజు కూడా ఆ కథ వినండి. అందుకే మీకోసం ముందుగానే పెట్టించేస్తున్నాం యూట్యూబ్లో ఈ కథలు. ఆ ఎచ్చు తగ్గులు కాస్త చూసుకోండి, మిగులు తగ్గులు చూసుకోండి. త్రయోదశిది. త్రయోదశి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల ఈరోజు ఏం చేయాలి, ఉదయం లేచేటప్పుడే అమ్మవారిని స్మరించాలి. సాధారణంగా రోజు వామనస్మరణ చెయ్యాలి, కానీ త్రయోదశి నాడు లక్ష్మీస్మరణం మరింత మంచిది. అందుకని అమ్మ మహాలక్ష్మి జగన్మాత నీకు నమస్కారం అని భక్తితో నమస్కరించుకుని లేవండి. తెల్లవారుజామున కార్తీక మాసంలో స్నానం చేయాలని పదే పదే చెబుతున్నాం కనుక దాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. స్నానం చేయటానికి నదికో నూతికో కాలువ దగ్గరకో వెళ్ళండి. ఏమీ లేనటువంటి వాళ్ళు ఇంట్లో అయినా స్నానం చేయండి. మొత్తం మీద సూర్యోదయమునకు ముందు మాత్రం చేసే స్నానమే కార్తీక స్నానం. కార్తీక స్నానం అంటే సూర్యోదయానికి ముందు చేయవలసింది. సూర్యోదయం అయ్యాక చేసే స్నానం స్నానమే తప్ప కార్తీక స్నానం కాదు. కాబట్టి కార్తీక మాసంలో వ్రతం చేస్తున్నాం, కార్తీక స్నాన ఫలితం కావాలనుకున్న వాడు మాత్రం సూర్యోదయానికి ముందే చెయ్యండి. అసలు వెతుక్కుని వెళ్ళేవారండి పూర్వకాలంలో నదులకి. ఏదో ఒక నదిని వెతుక్కుంటూ స్నానానికి అక్కడికి వెళ్ళేవారు. మేము మా చిన్నప్పుడు గోదావరి కాలువల్లో చేసాం, ఈత కొట్టేవాళ్ళం. గోదావరికి వెళ్ళాం ఒకసారి, కావేరీ నదిలో చేసాం, గంగానదిలో చేయగలిగాం. చెప్పానుగా భగవంతుడు అనుగ్రహిస్తే ఏదో ఒక నదిలో చేసే అవకాశం ఆ రోజుల్లో దొరికింది. ఇప్పుడు కూడా అలా ప్రయత్నం చెయ్యాలి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నించు, ప్రయత్నించినప్పటికీ పని అవ్వకపోతే నీ తప్పు లేదు. ప్రయత్నం ఒకటి వేస్ట్ అవుతుంది అంతేగా. ఇప్పుడు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాం, ప్రయత్నించాం, వచ్చిందా అదృష్టం, రాకపోతే ఇంకో దానికి ప్రయత్నిస్తాం. అలాగని ప్రయత్నం మానేసి ఇంట్లో పడుకోకూడదుగా. అలాగే కార్తీక స్నానం ఏదైనా ఒక నదిలో కానీ ఇంకో చోట కానీ చేయడానికి ప్రయత్నించాలి. వీలున్నంతవరకు ఈ కార్తీక మాసం మీ అదృష్టం బాగుండి. మీకు ఎవరైనా గురువులు ఉంటే గురు సన్నిధిలో గడపడానికి ప్రయత్నించండి. గురు సన్నిధి గొప్ప పెన్నిధి, అందువల్ల గురు సన్నిధిలో గడపడానికి ప్రయత్నించాలట. మా అదృష్టం, మా చిన్నప్పుడు మేము ఒక పల్లెటూళ్ళలో ఉన్నాం. అక్కడ అద్భుతంగా గోదావరి యొక్క కాలం ఉన్నది. మా నాన్నగారు మాకు సద్గురువు మంత్రోపదేశం చేశారు. ఆయన సన్నిధిలో ఉండి చాలా కాలం కార్తీక వ్రతాలు చేయగలిగాం. నేను 12 కార్తీక వ్రతాలు చేయగలిగాను. అంటే 12 ఏళ్ళు వరుసగా 12 ఏళ్ళు నాన్నగారి దగ్గరే ఉండి ఆయన దగ్గర మంత్రానుష్ఠానం చేసి ఆ 12 ఏళ్ళు వరుసగా కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకుండా స్నానం చేశాం. అప్పట్లో ఒక ఆవిడ మహాత్మురాలు ఉండేది, నన్ను పుత్రుళ్ళ గౌరవించేది. ప్రతిరోజు నక్తవ్రతం చేసినప్పుడల్లా ఉపవాసం చేశాక సాయంత్రం భోజనం ఆవిడే మడిగట్టుకు వండిపెట్టేది. అబ్బాయి మీ అమ్మగారికైనా ఆ అవకాశం నాకు ఇయ్యి అనేది ఆవిడ. పుణ్యాత్మురాలు ఎక్కడికి వెళ్ళిపోయారో కానీ పుణ్యాత్ములు ఎప్పుడు పుణ్యలోకాలకు ఎడతారు. అందువల్ల మనం కూడా ఇలాగే వ్రతాలని వెతుక్కుని అనుష్ఠానం చేయాలి. నదులు కనీసం ఒక్క నదులైనా స్నానం చేద్దాం. నదికి వెళ్ళే అవకాశమే లేనటువంటి ఉద్యోగాలలో ఉండేటటువంటి వాళ్ళు ఇంట్లో అయినా స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న నీళ్లలో చెయ్యి పెట్టి గంగా గంగా అనుకోండి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అనుకుని నువ్వు ఎక్కడ స్నానం చేసినా కొన్ని 100 యోజనముల దూరంలో గంగకి దూరంగా ఉన్నప్పటికీ గంగా స్నాన ఫలితం వస్తుంది నీకు అన్నారు. గంగానదికి వెళ్ళలేము. నువ్వెక్కడో గంగానదికి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అనుకుందాం కాసేపు. ఏ హైదరాబాద్లోనో ఉన్నావు, భాగ్యనగరంలో ఉన్నావు, లేదా ఇంకెక్కడో విశాఖపట్నంలో ఉన్నావు, విజయవాడలో ఉన్నావు. ఇంచుమించుగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా హైదరాబాద్ నుంచి ఆ భాగ్యనగరం నుంచి వెళ్ళాలంటే ఇంచుమించుగా 1600-1700 కిలోమీటర్లు. ఏ విజయవాడ నుంచి వెళదామన్నా ఇంచుమించుగా అదే దూరం. ఇంతంత దూరంలో ఉన్నవాళ్ళు, గంగానదికి వెళ్ళలేని వాళ్ళు, తమ ఇంట్లో ఉండి గంగా 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 అనుకుని ఇంట్లో ఉన్న నీళ్లతో స్నానం చేస్తే కూడా సర్వపాపముల నుండి విముక్తులై విష్ణులోకానికి వెడతారట. అది గంగానది యొక్క గొప్పతనం. కాబట్టి ఈరోజు కూడా గంగని తలుచుకోండి, గంగా స్నానం చేసిన ఫలితం పొందండి. స్నానానంతరం యథాశక్తిగా విభూతియో ఊర్ధపుండ్రములో కుంకుమయో ధరించి ముందు విఘ్నేశ్వర పూజ చేసుకుని తక్కిన ఇష్టదేవతలను పూజించండి. స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకోండి. అనంతరం ఈరోజు స్వయంపాకంలో తప్పనిసరిగా ములక్కాడ, బెండ, దొండ, కాకరకాయ ఇటువంటి కూరగాయలు పెట్టండి. వీటితో పాటుగా కందిపప్పు ఈరోజు తప్పనిసరిగా దానం చేయండి. మినుములు దానం చేస్తే త్రయోదశి నాడు మినుములు లేక మినపప్పు, దానివల్ల భవిష్యత్తులో మంచి పౌరుషం కలిగిన సత్పుత్రులు పుడతారు, లేదా ఆ వంశంలో వాళ్ళు అభివృద్ధి పొందుతారట. అందుకని పూర్వం మినుములు దానం చేసేవారు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ముసలాండి అయిపోయాను, ఇక నాకు వంశాభివృద్ధి ఏమిటనుకోకండి. నీకు ఒక కొడుకో కూతురు ఉన్నారా, వాళ్ళకు కూడా భవిష్యత్తులో మళ్ళీ సంతానం కలగాల, మళ్ళీ వాళ్ళ సంతానం అభివృద్ధి చెందాలా, వీళ్ళంతా బాగుండాలి కదా. కాబట్టి వంశం బాగుండడం కోసం ఈ మినుములు దానం చేయమన్నారు. అంతేగాని నీకు ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో కొడుకులు పుడతారని చెప్పరా. ఎందుకంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ల వయసులో వంశాభివృద్ధి అంటారు ఏమిటంటే నీకు పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, మరి వాళ్ళకి ఉన్నారు, ఆ తర్వాత వంశం సాగాల నాశనం అయిపోవాలా, సాగాలండి అన్నాడు ఆయన. అందుకే వంశం అభివృద్ధి పొందడం కోసం ఇలా చేయమని వ్యాసుడు చెప్పాడు. మనం వ్యాసుడిని నమ్మాం, పురాణాలు నమ్మాం, దిక్కుమాలిన మతాల వాళ్ళంతా వాళ్ళ మతాలను అనుసరిస్తున్నారా లేదా? పాపాలతో కూడిన మతాలనే అనుసరిస్తున్నారే. అటువంటిది మన ధర్మాచారాన్ని, మన పవిత్రమైన పురాణాలని అనుసరించకపోతే నువ్వు అసలు హిందువు ఎలా అవుతావు పొమ్మన్నాను. దాంతో ఆయన వెంటనే అనుసరించాడు, అది వేరే విషయం. కాబట్టి వెకిలి ప్రశ్నలు వేయకూడదు పురాణాల దగ్గర. చెయ్యి అంటే చేయటమే, శక్తి లేదు నోరు మూసుకుని చెయ్యలేకపోతున్నాను క్షమించు పరమాత్మ అని ఒక నమస్కారం చేసుకో. ఇవాళ ఆ మాత్రం మినపప్పు దానం చేయలేని స్థితిలో లేం కదా, ఒక కేజీ పప్పు మినపప్పు దానం చేయలేమా? చేయగలం, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. అలా దానం చేసుకుంటే ఆ వంశం అలా అలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అందులో ఉన్నవాడు కాస్త మంచివాళ్ళు అవుతూ ఉంటారు. వీటితో పాటు కుదిరితే విస్తరాకులు దానంలో అరిటాకులు కానీ మోదుగాకులు అని ఉంటాయి, మోదుగాకులు ఎండబెట్టి వాటిని ఆకులు కింద కొడతారు, వాటిని కానీ దానం చేయమన్నారు. అయితే అరిటాకు లేదా మోదుగాకు, ఈ రెండు విస్తరాకులుగా ఇవ్వడం చాలా మంచిది, అందులో అవతలవాడు భోజనం చేస్తే ఇంకా మంచిది. ముందు దానం చేసి వాడు ఏం చేసుకుంటే మనకి మోదుకి అంత శక్తి ఉందిట. మోదుగాకులో కార్తీక మాసంలో మనం కూడా అన్నం తింటే త్రివిధములైన పాపములలో సగం పాపాలు నశిస్తాయన్నారు. మాటలతో శరీరంతో మనస్సుతో చేసేసే పాపాలు త్రివిధ పాపాలు అంటారు. చాలాసార్లు చెప్పాను మీకు, కాయిక శరీరంతో చేసే పాపాలు, మానసిక మనస్సుతో చేసే పాపాలు, వాచిక మాటలతో చేసే పాపాలు, ఇవి త్రివిధ పాపాలు. మోదుగాకులు అన్నం తింటే అవి తొలగుతాయి. అందుకే కాశీఖండంలో శివశర్మోపాఖ్యానంలో మోదుగాకు కుట్టుకుని అందులో అన్నం తినడానికి ప్రయత్నించాడంటారే కారణం ఇది అన్నమాట. ఇక తదనంతరం నిత్యం మనం చేసుకునే కార్యక్రమాలతో పాటుగా ఆలయ దర్శనానికి వెళ్ళండి. గణపతి, శివుడు, విష్ణువు ఇద్దరిని అర్చన చేయండి. ఈ పూట శివుడికి కుదిరితే గంధపు నీళ్లతో అభిషేకం చేయండి. చందన జలము శివుడికి అభిషేకంగా వాడి ఆ చందనమే విష్ణువునికి కూడా ఇవ్వండి. అమ్మవారికి మాత్రం కుదిరితే సంపెంగ పువ్వులు ఇవ్వండి. మన ఇంట్లో సంపెంగ పువ్వులు దొరికితే ఇవ్వండి. సంపంగి దొరకకపోతే కదంబ పుష్పాలు అని ఉంటాయి గుండ్రంగా అంత బంతుల్లాగా, అలాంటి కదంబానికి సంబంధించిన మొగ్గలు కానీ పువ్వులు కానీ అవి కింద పడితే వాటిని తీసుకెళ్ళి ఏరి అమ్మవారికి సమర్పించండి, అమ్మవారి పూజకి వాడండి. అద్భుత ఫలితం కలుగుతుంది. ఇక ఈ పూట కన్యాదాన మహిమకి సంబంధించిన కథ వినాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక కథ వినాలి కదా, అందులో కన్యాదాన మహిమ కథ వినండి. పూర్వం వంగదేశాన్ని సువీరుడు అని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి బంగారం లాంటి భార్య ఉన్నది, పరాక్రమవంతుడు ఆయన. కానీ ఎప్పుడూ కాలం ఒక రకంగా ఉండదు, కాలోహి దురతిక్రమ, కాలాన్ని మనం దాటలేమన్నాం. అందుకే హఠాత్తుగా శత్రువులు ఆయన మీద దాడి చేశారు. శత్రువులతో ఈయన మంత్రులు కొమ్మక్కయ్యారు. దాంతో ఈయన రహస్యాలు వాళ్ళకి తెలిసాయి. రాజుగారు సువీరుడు తుక్కు కింద ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు. భార్యను తీసుకుని అడవిలోకి పారిపోయాడు. అక్కడ ఒక ఋషీశ్వరుడు ఆశ్రమంలో మకాం పెట్టాడు. రోజు ఏడుపు మొహం పెట్టుకునేవాట. ఎటువంటి గొప్ప జాతకన్నది. చిటిక వేస్తే ఎంతోమంది దాసదాసీ జనం వచ్చేవారు. ముఖం కడిగారు కొందరు, నారిక గీశారు కొందరు, స్నానానికి నీళ్లు పెట్టారు కొందరు, నలుగు పెట్టారు కొందరు, వద్దంటే పిండి వంటలతో భోజనం పెట్టారు దాసదాసీ జనం. బంగారపళ్ళెంలో అన్నం తినేవాడిని. కాలం కలిసిరాక ఆస్తి అంతా నాస్తి అయిపోయింది, తగిన శాస్తి అయింది నాకు. కళ్ళు మూసుకుపోయి నా రాజ్యాన్ని పట్టించుకోలేదు. డబ్బులు వచ్చే రోజుల్లో సరిగ్గా పట్టించుకోకపోతే ఇలాగే అయిపోతాం. ఇప్పుడు దిక్కు లేక మునీశ్వరుడిచ్చిన పర్ణశాలలో కుటీరంలో తలదాచుకుంటున్నాను. ఇక్కడ పిలిస్తే పలికేవాళ్ళు లేడు. నేను మా ఆవిడ మా బట్టలు మేమే ఉతుక్కోవాలి. పైగా మాతో పాటు ఋషీశ్వరుడి బట్టలు కూడా ఉతకాల్సి వస్తుందని బాధపడ్డాట. అది అదృష్టం వంటి గురువులు లాంటి ఋషులు దొరికితే వాళ్ళ బట్టలు ఉతకడం అంటే అదృష్టం ఉంది. అలా బట్టలు ఉతికిన వాళ్ళంతా మహారాజులే పుట్టారు తెలుసా. అయితేనే ఈ రాజుగారికి ఇంకా పాత వాసన పోలా. దమ్మిడి లేకపోయినా కొంతమందికి రాజస్యం ఉండోయి. నేను రాజుని కదా, ఈ కర్మ ఏమిటి అనుకునేవాడు. పాపం వాళ్ళ ఆవిడ మాత్రం కొంత నయ్యం. ఎందుకండి, ఇంకా పాతవి తలుచుకుంటారు, ఎప్పుడో ఉన్నాయి, మీ తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మీ మూతి దగ్గర వాసన ఏం రాదు, ఎందుకు వచ్చింది హాయిగా గురువులు బట్టలు ఉతికి వాళ్ళు ఇచ్చిన కందమూలాలు తిందామంటే ఏం తింటామే, చక్కగా జింక మాంసం తిన్నాను, మేక కూర తిన్నా, ఇంకా రకరకాల పప్పులు ఉప్పులు తిన్నాను, పిండి వంటలు తిన్నాను, ఇప్పుడు ఈ దుంపలు ఏం తింటాను, దుంప తెగిపోతుంది, పళ్ళు ఏమో ఎండిపోయిన పళ్ళు ఇస్తారు, ఖర్జూర పళ్ళు, ఇంకా ఎండిపోయిన పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్నమాట, అవి తిని ఒళ్ళంతా డ్రై అయిపోతుంది అని ఏడ్చేవాడు. నిజంగా మునుల ఆశ్రమంలో ఉన్నందుకు సంతోషించాలి, సంతోషించలేకపోయాడు కర్మ అనుకోండి. క్రమంగా ఆయనకు కూతురు పుట్టింది అడవిలో. ఆ కూతురు చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి కొంచెం పెరగగానే ఆ పక్కనున్న ఒక మునికుమారుడు చూశాడు. అండి, పూర్వం బ్రాహ్మణ క్షత్రియులు వైశ్యులు ముగ్గురు కూడా ఒకరి సంతానాన్ని ఒకరు పెళ్లి చేసుకునేవారు. అప్పట్లో ఇంత కులాలు పెంచలేదు. ఎవరైనా ఎవరికైనా మారచ్చు చూడండి. అందుకే ఒక రైతు భార్య ఒక కాపు భార్యని బ్రాహ్మడు పెళ్లి చేసుకున్నాడు వరరుచని. అంత గొప్ప కాలం అది. ఇప్పుడంతా పిచ్చెక్కిపోయి కులాల కింద కొట్టుకుంటున్నాం కాబట్టి. కానీ సంస్కారాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేసుకునేవారు అప్పట్లో. అందుకని ఓ మునీశ్వరుడు కుమారుడు ఈ రాజుగారి కూతురునిచ్చి పెళ్లి చేయమన్నాడు. రాజుగారికి మంచి ఆలోచన వచ్చిందండి. మునికుమార, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే నాకేం లాభం, నేను అడవిలో నానాయాత్ర పడుతున్నాను, 2000 కాసులకి తక్కువ కాకుండా ఉండే ఒక ధనపాత్ర పట్టుకొచ్చి నాకు ఇస్తే. అప్పట్లో కాసు అంటే నిష్కాసం అంటే 12 గ్రాములు అని చెప్పాం కదా మీకు చాలాసార్లు. అంటే ఒక్కొక్క నాణ్యం 12 గ్రాములు కలిగినటువంటి బంగారం 2000, అటువంటి 2000 నాణాలు అంటే 12 24000 గ్రాములు బంగారం అనమాట. అంత బంగారం పట్టుకొస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నట్టు. నాకు కన్యాశుల్కం కావాలి, ఐ వాంట్ మనీ అన్నాడు. ఈ రాజు కూతురు పరమసుందరి. ఈ మునీశ్వరుడు కుమారుడు కూడా చాలా అందగాడే, కొంచెం ఇంచుమించుగా నా అంత అందంగా ఉండేవాడు. ఆయనకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక వల్ల మహారాజా ఒక ఏడాది గడువియ్యి ఈలోపు తొందరపడి నీ కూతురికి పెళ్లి చేయకు, చెప్పిస్తాను జాగ్రత్త అని చెప్పి అడవిలో మూలకెళ్ళి కుబేరుడి కోసం తపస్సు చేశాడు. కుబేరుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు ధనం కావాలనగానే ఆయన వెనక ముందు చూడకుండా రాజుగారు 2000 అడిగితే ఇక 10000 నిష్కాసములు ఉన్న పాత్ర ఇచ్చాట, ఒక గిన్నె ఇచ్చాడు. గిన్నె కూడా బంగారమే. బంగారం గిన్నెలో 10000 నిష్కాసాలు ఉన్నాయి. 10000 × 12 గ్రాములు అంటే ఆలోచించండి, 120000 అన్నమాట దాదాపు. అన్ని గ్రాములు బంగారం. ఆ బంగారం గిన్నె రాజుగారి చేతిలో పెట్టి, రాజా సంతోషమేనా, నీ కూతుర్ని నాకు ఇస్తావా అంటే ఆయన, అయ్య బాబోయ్, ఈ దరిద్రంలో ఇంత బంగారమా అని వణికిపోయి నర్వస్ ఫీల్ అయిపోయి కాసేపు నరాల బలహీనత వచ్చేసింది అనమాట. డబ్బు ఎక్కువైపోతే కూడా ఒళ్ళు వణుకుతుందండి. ఆనందపడిపోయాడు. ఇదిగో ఈ కూతుర్ని నీకు ఇచ్చేశాను, ఇచ్చేసాపు అన్నట్ట. కన్యాదానం తుభ్యమహం సంప్రదది అన్నట్టు. ఇంకేం దానం, డబ్బులు ఇచ్చుకున్నావుగా, దానం ఏమిటిది, పుచ్చుకుపోతున్నారు అని ఈ ఋషికుమారుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రాజుగారికి అప్పనంగా మళ్ళీ డబ్బు వచ్చిందిగా. అసలు మొదటి నుంచి ఆయనకి జాగ్రత్త లేదు. జాగ్రత్త ఉంటే అసలు ఈ శత్రువులు ఇలా వచ్చి సర్వనాశనం చేసేవారు కాదు. ఇప్పుడు అడవిలో కూడా మళ్ళీ జలసాలు చేయడం మొదలెట్టేటండో, బాగా ఖర్చు పెట్టడం మొదలెట్టాట. కొంతమందికి చేతిలో రూపాయలు ఉంటే ఆడిపోతాయి, ఎక్కడ ఇంకొందా కొందామా కొందామా అంటాడు, ఏది పెడితే అది కొనేస్తాడు. అలా వెనక ముందు చూడకుండా మళ్ళీ ఖర్చు పెడితే ఏడాదిలో సగం డబ్బు అయిపోయింది. ఏకంగా 5000 కాసులు ఖర్చు పెట్టాట. అంటే వాడు ఎంత ఖర్చు మనిషి ఆలోచించండి. ఈలోపు 2వ కూతురు పుట్టింది దీనికి, 2వసారి పోతే పోయే డబ్బులు ఖర్చు పెట్టేద్దాం, ఇంకో కూతురుందిగా మళ్ళీ డబ్బులు రాపోతాయా అనుకుంటూ ఇప్పుడు మరీ అంత కాకుండా కొంత ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. అంత ఖర్చు పెడితే వెళ్ళి కూతురు పెద్ద అయ్యేదాకా ఉండడం కష్టం, అందుకని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నట్ట. ఈ అమ్మాయికి కూడా 12 ఏళ్ళు వచ్చాయి. ఎంతలో అనుకోకుండా అక్కడికి ఒక మహర్షి వచ్చాడు. ఈ రాజుగారి ముఖం చూసి, రాజా నీలో పాప చిహ్నాలు కనపడుతున్నాయి, ప్రేతకళ కనపడుతోంది, నాకెందుకో నీ ముఖంలో ఎక్కువ కాలం బతకవేమో అనిపించే ఒక కళ కనపడుతోంది, జీవకళ లేదు, ఏదైనా తప్పుడు పని చేసామంటే నేనే తప్పుడు చేశానండి అన్నట్ట. సాధారణంగా జాతకాలు చెప్పరు కొందరు, అయినా సరే ఎందుకో నీలో కొంచెం ఇబ్బంది కనిపిస్తోంది నాకు, నీ కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యి, ఇది కార్తీక మాసం, త్రయోదశి వస్తోంది, త్రయోదశి నాడు కన్యాదానం చేయడం చాలా మంచిది, కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయండో. కొంతమందికి ఏంటో కానీ కార్తీక మాసంలో పెళ్లి చేయటమంటే భయం, పరమ చేదస్తం, అది అజ్ఞానం అని చెప్పాడు వ్యాసుడు. కార్తీక మాసంలో పంచాంగకర్తలు ముహూర్తం తిరిగిపెట్టారు అంటే వాళ్ళకి తెలీదా? మేము కార్తీక మాసంలో చేయమండి, కార్తీక మాసంలో పోనీ ఏ మూఢం వచ్చి ముహూర్తాలు లేకపోతే అది వేరే విషయం, ముహూర్తాలు ఉన్నప్పుడు చేయరు కొందరు, అది ఆచారం కాదట పైగా, అది తప్పుట. కొంతమంది మార్గశిరంలో చేయరు, ఇక అందరికీ మాఘమాసంలోనే పెళ్ళి, మాఘమాసంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ఏం బాగుపడలేదు, తక్కిన మాసంలో చేసుకున్న వాళ్ళు ఏం బాధపడలా, మా పెళ్లి కార్తీక మాసంలో అయ్యింది, మేము సుఖంగా ఉన్నాం, ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాం, కాబట్టి పిచ్చి విడిచిపెట్టండి, శాస్త్రాన్ని నమ్మండి, అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాసాలు పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నారంటే కార్తీక త్రయోదశి నాడు అప్పుడు ముహూర్తం ఉందంటే నీ కూతుర్ని ఎవరికైనా బంగారం లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా బాగుపడతామంటే చాలు చాలు లేవయ్యా, కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందా, ఈ పుణ్యం వల్ల చచ్చాక స్వర్గంలో సుఖాలు వస్తాయా, చచ్చాక వచ్చే ఆ రంభ కన్నా కంటికి నచ్చిన నరజానేబుల్ అన్నులమేనని పాడేట పైగా. ఎప్పుడో చచ్చాక స్వర్గం ఉందో నరకం ఉందో ఎవడికి తెలియదు, చచ్చాక వచ్చే స్వర్గాలు మాకెందుకు, అక్కడ వచ్చేటటువంటి రంభాది స్వర్గసుఖాలు మాకెందుకు, ఈ భూలోకంలో కూతురు నమ్ముకోగా వచ్చిన డబ్బుతో హాయిగా సుఖాలు అనుభవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు, పుచ్చు సలహాలు ఇవ్వకు, పోవై ముని మృత్సు అన్నట్ట. ఆయన నవ్వుకుని నీ కర్మరా అని వెళ్ళిపోయాడు. ఈ కూతుర్ని ఇంక కొద్ది రోజుల్లో మంచి డబ్బున్న వాడు ఎవరికైనా ఇద్దాం డబ్బు పుచ్చుకుందాం అనుకునే లోపు ఆయన వెళ్ళిన 3వ రోజు డామ్మని చచ్చిపోయాడు పాపం రాజుగారు, సువీర మహారాజు గారు చచ్చిపోయాడు. చావగానే ఆయన్ని పట్టుకుపోయి యమకింకరులు నరకంలో వేశారు. కన్యను అమ్ముకోవడం మహాపాపం అట, డబ్బు పుచ్చుకుని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయకూడదు. అసలు గుర్తుపెట్టుకోండి, కొడుక్కి కట్నం పుచ్చుకున్నవాడు తన కొడుకుని అమ్ముకున్నవాడు అవుతాడు, వాడు పుత్ర విక్రయుడు. కూతుర్ని డబ్బిచ్చి ఎవరికైనా పెళ్లి చేస్తే అంటే కూతురికి కట్నం పుచ్చుకోవడం అనమాట, దాన్ని వరవిక్రయం, ఇదేమో కన్యాశుల్కం, రెండూ ప్రమాదం. కొడుకు కోసం పుచ్చుకునే కట్నం కొడుకుని అమ్ముకోవడం, డబ్బు పుచ్చుకుని కూతుర్ని ఇతరికి ఇచ్చి పెళ్లి చేస్తే అది కన్యా విక్రయం. ఈ రెండు మహాపాపాలకి పరిష్కారం లేదు, కావాలంటే కార్తీక పురాణం చదవండి లేదా పురాణాలు వినండి, ఈ రెండూ పాపాలే. తమంత తాము సంతోషపడి వరుడికి కన్య యొక్క తల్లిదండ్రులు డబ్బు ఇవ్వాలి, లేదా కన్య మీద ప్రేమతోటి అవతలవాడు తమంత తాము ఇష్టపడి ఇవ్వాలి, అప్పుడు అది కానుక అవుతుంది. కానీ డిమాండ్ చేసి పుచ్చుకుంటావు చూడు, అది కట్నం అవుతుంది, అది నేరం. ఇతడు కూతుర్ని నమ్ముకున్నాడుగా పెద్ద కూతుర్ని, ఆ పాపం వల్ల నరకంలో నానా యాతన పడ్డాడు. వీడి కర్మ ఇలా ఉంది, పక్కన పెట్టండి, ఈ సువీరుడి వంశంలో శృతకీర్తి అని ఒక మహారాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఆయన ఎన్నో దానాలు చేసి స్వర్గంలో హాయిగా ఉన్నట్ట, ఆయన శాశ్వత స్వర్గంలో ఉండవలసిన వాడు. వీడు చావగానే వీడితో పాటు ఈ శృతకీర్తిని నరకంలోకి లాక్కొచ్చి పారేశారు యమకింకరులు. ఆయన తెల్లబోయి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా ఏమిటి పాపం, నేను మహాపుణ్యాలు చేశాను, తారల లెక్క కాగా శికతాతతి లెక్క, నక్షత్రాలు లెక్క పెట్టలేము కానీ నేను చేసిన దానాలు కూడా లెక్క పెట్టలేము. అసలు నక్షత్రాలు లెక్క పెట్టగలమా, అవేనా లెక్కెట్టచ్చట, నా దానాలు లెక్కెట్టలేము. ఇసుకని ఎవడన్నా లెక్కెట్టగలడా, ఆ ఇసుక రేణువుల్ని గంగాతీరంలో వెళ్ళి లెక్కెట్టచ్చు, నా దాన ధర్మాలు లెక్కెట్టలేము. వారి ముగ్ధారల లెక్క కాగా ఆకాశంలో వర్షకాలంలో వర్షం పడుతూ ఉంటే వర్ష బిందువులు ఎవరైనా లెక్క పెట్టగలరా, అవి కూడా లెక్క పెట్టచ్చేమో, నేను చేసిన దానములు లెక్క పెట్టలేము. అటువంటి దానములు చేసి శాశ్వతంగా స్వర్గంలో ఉండవలసిన నన్ను నరకంలోకి ఎందుకు తీసుకొచ్చావంటే, నువ్వు పుణ్యాత్ముడివే కానీ నీ పుణ్యం అంతా పాడైపోయింది, దానికి గల కారణం ఈ వంశంలో పరమ దౌర్భాగ్యుడు సువీరుడు అని ఒకడున్నాడు, వాడు తన కూతుర్ని నమ్ముకున్నాడు, అల్లుడి దగ్గర డబ్బుచ్చుకుని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, కన్యా విక్రయం వల్ల నీ వంశంలో వాడంతా నరకానికి రావాల్సి వచ్చింది, నీ పుణ్యం పోయి నువ్వు నరకానికి వచ్చావని కానీ ఓ అరే దరిద్రుడు నువ్వెక్కడ పుట్టావురా నా వంశంలో అని తిట్టుకున్నట్ట. ఆయన స్వామి యమధర్మరాజా, నేను చేసిన పుణ్యములు నీకు తెలుసు, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఈ నరకం నుంచి బయటపడతాను అనగా, నీ గొప్పతనం నాకు తెలుసు గనక నీకు అవకాశం ఇస్తాను ఏమిటన్నాడు ఆయన. నాకు దివ్యశక్తి, ఆ శక్తితో నేను మానవ రూపం ధరించి భూలోకానికి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి విమానం కూడా అయ్యి విమానంలో వెళ్ళి ఆ సువీరుడి రెండవ కూతుర్ని ఈసారి అమ్ముకోకుండా ఉండేలా చూస్తాను, మేము బాగుపడేలా చూస్తానడు కానీ యమధర్మరాజు గారు తథాస్తు అన్నాడు. ఎందుకంటే ఈయన చేసిన పుణ్యాలు అటువంటివి కనుక ఆయనకు విమానం ఇచ్చి పూర్వం శృతకీర్తి బతికున్నప్పుడు ఏ ఆకారంతో ఉన్నాడు ఆకారం ఇచ్చి పో అనగానే ఆ విమానంలో ఆయన భూలోకానికి వచ్చాడు. వచ్చి ఈ సువీరుడి భార్య వైధవ్యంతో బాధపడుతూ కూతురికి పెళ్లి చేయలేక బాధపడుతోంది. ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మాయి నేను నీ వంశం వాడిని, నువ్వు నాకు వరుసకు మనవరాలు అవుతావు, చచ్చిన నీ మొగుడు కూడా నా వంశం వాడే, వాడు దౌర్భాగ్యుడు, వాడు తన కూతుర్ని పెద్ద కూతుర్ని డబ్బు కోసం అమ్ముకున్నాడు, ఆ పాపం వల్ల నేను నరకానికి వచ్చాను, వాడు నరకంలో ఉన్నాడు, ఈ నీ రెండో కూతుర్ని ఈ అడవులో ఉన్న ఒక మునీశ్వర కుమారుణ్ణి చూచి ఒక ఉత్తముడిని చూసి అతనికి ఇచ్చి పెళ్లి చేయి, కన్యాదానం చెయ్యి, డబ్బు పుచ్చుకోకుండా పెళ్లి చెయ్యి, దానివల్ల మేము నరకం నుంచి ఉద్ధరింపబడతాం, నీకు నరకం రాదనగానే ఆవిడ ఉత్తమురాలు తథాస్తు అన్నది. అలాగే తండ్రి అని పలికి ఆయన సమక్షంలోనే ఎప్పుడు పెళ్లి చేద్దామని చూసింది. అదృష్టవశాత్తు కార్తీక మాసం వచ్చింది, సరిగ్గా త్రయోదశి వచ్చిందిట. అప్పటిదాకా యముడిచ్చిన వరం వల్ల ఆయన భూలోకంలో ఉన్నాడు. ఆ అడవిలో ఒక మునీశ్వర కుమారుడు ఉన్నాడు, చాలా ఉత్తముడు. అతన్ని పిలిచి మహానుభావులైన పురోహితుల సమక్షంలో కార్తీక శుక్ల త్రయోదశి నాడు శుభముహూర్తంలో కన్యాదానం చేయించాడు సప్తకీర్తి. అలా కన్యని చేతిలో పెట్టి దానం చేసి ఆ పెళ్లి పూర్తి చేశాడో లేదో టక్కన స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది. యమధర్మరాజు గారు ఇంద్రుడితో కలిసి అక్కడికి వచ్చి శృతకీర్తి మెడలో దండవేసి, మహారాజా నీవు చాలా ఉత్తముడివి కాబట్టే నీ కోరిక చెల్లించాను అన్నమాట ప్రకారంగా నీ వంశంలో ఉన్న ఈ అమ్మాయికి కన్యాదానం చేయించావు, దీనివల్ల అటు సువీరుడు నరకం నుంచి ఉత్తీర్ణుడయ్యాడు, అందులోంచి ఉద్ధరింపబడ్డాడు, నీవు శాశ్వతంగా తిరిగి స్వర్గానికి పో అని ఇటు తిరిగి, ఈసారి చూసావా అమ్మా కన్యాదాన మహిమ ఎంత గొప్పదో, కాబట్టి వరుణ్ణి మంచివాణ్ణి వెతికి కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి, ఇచ్చేటప్పుడు డబ్బు అడగకూడదు, నా కూతుర్ని ఇస్తున్నాను నాకేమైనా లక్షిస్తావా రెండిస్తావా అని అడగకూడదు, ప్రేమతో వివాహం చేయాలి. అసలు కన్యాదానం అనేది చాలా గొప్పది, కన్యాదానం వల్ల మహాపాపాలు పోతాయి. సూర్యమండల పర్యంతం వరకు నువ్వులు పరిచి ఏది సూర్యుడిదాకట, అక్కడ దాకా నువ్వులు ఎవడన్నా వేయగలడా? ఆ నువ్వుల్ని 1000 ఏళ్లకోసారి ఒక్కొక్క గింజ తీసి పక్కన పెట్టడానికి ఎంతకాలం ఉంటుందో ఆలోచించండి, అసలు ప్రపంచంలో ఎవడు లెక్కట్లేడు. అంతకాలం శాశ్వతంగా స్వర్గంలో ఉంటారట కన్యాదానం చేస్తే, ఇది మనస్ఫూర్తిగా సక్రమంగా చేస్తే, ఏడు మొహాలతో కాకుండా శాస్త్రబద్ధంగా కాకుండా చేస్తే ఉపయోగం లేదు. శాస్త్ర సమ్మతముగా శాస్త్రబద్ధముగా నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వీళ్ళను ఉద్ధరించావు, ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండి భగవన్ నామస్మరణం చేసుకుని ఈ పుణ్యం వల్ల శరీరం విడిచాక స్వర్గానికి రా అని యముడు ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయారు. ఈ కథను ఈరోజు వింటే తెలియక మన వంశంలో వాళ్ళు ఎవరైనా ఇలా కన్యాదానం చేయకుండా అమ్ముకుంటే ఆ పాపాలు కూడా కొంతవరకు తొలగిపోతాయి. తదనంతరం సాయం సంధ్యా సమయంలో మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళాలి. ఈరోజు స్ఫటిక శివలింగాన్ని కానీ లేదా నర్మదా బాణలింగమును కానీ దానం చేయండి, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. శివలింగాల్లో ఏదైనా దానం చేయొచ్చు, అందులో స్ఫటికం గొప్పది. స్ఫటికం దొరకకపోతే నర్మదా బాణలింగం అని ఉంటుంది, కోలగా ఎంతో బాగుంటుంది, నర్మదా నదిలో కొట్టుకొస్తాయి అవి, అద్భుతమైనవి. ఆ బాణలింగమే మా ప్రణవపీఠంలో ఉన్నది, సత్యధర్మేశ్వరుడు 7.5 అడుగులు ఎత్తుల బాణలింగం. మహానుభావుడు శివప్రసాద్ గారు చెన్నై వాస్తవ్యులు, ఆయన ఆ స్వామిని మాకు అందజేశారు. అటువంటి నర్మదా బాణలింగం ఈ త్రయోదశి నాడు సాయం సంధ్యా సమయం దాటాక దానం చేస్తే మంచిదట, పగల కంటే రాత్రి దానం మరీ మంచిది కనుక సాయంత్రం చేస్తే మరీ మంచిది. అలాగని మరీ 8 దాకా ఉండకూడదు, సంధ్యా సమయం నుంచి 1 గంట 1.5 గంటలలోపు ఈ దానాలు అయిపోవాలి. తర్వాత ఈ కథ వినండి. ఈ పూట కుదిరితే పుస్తక దానం కూడా చేసుకోండి, దానివల్ల మస్తకం పెరుగుతుందంటే జ్ఞానం అభివృద్ధి అవుతుంది. హరి ఓం తత్సత్.